சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாய்மகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் வியோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதான்மே. மகாபரிபூர்ண அவதாரி பகவான் சச்சசாயி பாபாவார் பாஞ்சபௌத்திக தேகாண்ணி தரிஞ்சி அவனீ சஞ்சாரானிக்கு வச்சி 84 சமச்சராலு. இது ஒக புண்ணியகாலம், இது ஒக யோககாலம். எந்துக்கண்டே சாட்சாத்து பரமாத்மே குருஸ்வரூபங்க ராவட்டம் அருதைன சன்னிவேசம். குருவுகானே காது ஆச்சாரியவரியலுகா கூட சுவாமி வச்சார். ஆச்சாரியுடு அண்டே தானு ஏது போதிச்சாடோ தானே ஆச்சரிச்சு சூப்பினவாடு ஆச்சாரியுடு கனக. 84 சம்வத்சரால சுதீர்கமைனட்டுவண்டி சுவாமி அவதார வைபவான் ஒக்கசாரி சிம்ஹாவலோகனம் சேசினட்லைத்தே பரமாத்ம ஈ பிரபஞ்சானிக்கு செய்யனிதே உன்னதி, எந்த சேசாரு எந்த சேசாரு அபுரப்படிப்போத்தாம் ஆச்சரியப்படிப்போத்தாம். அய்தே பகவான் சேசின தானிலோ நின்சி வாரு சேசாரே அனி ஆச்சரியப்படே கண்டே வாரு சேசினட்லுகா மனமேம் செய்யாலி அனி பிரச்சனை வேசுகோவட்டானிக்கு இது ஒக கொப்ப சந்தர்ப்பம் காபட்டி சுவாமி யொக்க அவதார வைபவான்னி தத்துவான்னி சுவாமி யொக்க ஆ அவதார பரிபூர்ணத்தனி சமக்ரங்க விசாரணை செய்தாம். பகவான் சச்சசாயி பாஞ்சபௌத்திக தேகாண்ணி தரிச்சு 84 சமச்சராலு சர்வ ஜகத்துனி அத்யாத்ம மார்க்கல்லோ நடிப்பின்சினட்டுவண்டி ஒக அச்சத்புதமைன ரமணீயமைனட்டுவண்டி சன்னிவேசம். அத்யாத்மிக சரித்திரலோ கிருதயுகன் நாட்டி சத்தியமு, த்ரேதாயுகன் நாட்டி தர்மமு, துவாபரயுகன் நாட்டி சாந்தி பிரேம, கலியுகன்லோ உன்ன அஹிம்ச, சச்ச தர்ம சாந்தி பிரேம அஹிம்சா ஸ்வரூபங்க பகவான் சச்சசாயி ஈ ஜகத்துலோக்கு வச்சார். ஒக்கொக்க அவதாரி ஆயா தேச கால பரிஸ்தலுக்கு அனுகுணங்க தன அவதார பரமார்த்தான்னி கொனசாகிஸ்து அவதார வைபவான் ஜகஜேகீயங்க வெலிகிஸ்து அப்பிரதிஹதங்க சாகிப்போயே ஒக ஆத்மிகமைன மதுரானுபூதி இது. ஈரோஜுன கொந்த பகவான் சச்சசாயி ஈ ஜகத்துக்கு ஏம் சேசாரு, எந்துக்கனி சர்வ தேசாலு சர்வ சிருஷ்டி பரமாத்ம சாயி யொக்க திவ்ய பாதால தகரக்கு சேருக்கோவாலனி, பரமாத்ம சாயி பாவனலோ பரவசிஞ்சாலனி, பரமாத்ம யொக்க திவ்யமைனட்டுவண்டி பிரேமனி கருணனி ததனுபூதங்க சேசுக்கனி திவ்யமைனட்டுவண்டி ஒக ஜீவன விதானானக்கு ஸ்ரீகாரம் சுட்டாலனி தகதகலாடுத்துனதோ மனந்தரம் கூட ஸ்தாலீபுலாக்கன்யாயங்க கொந்த விசாரணை செய்யாலி. ஏ அவதாரி அயினா ஈ ஜகத்துலோக்கு வச்சினப்புடு தனலோனி திவ்யத்வான்னி ஜகத்துக்கு பிரகடன செய்யடானிக்கு ஆயன முந்து எஞ்சுக்குனேதி லீல. லீல மகிம அனுகிரகமு அநேக பதாலுகா மனக்கு கனிபிஸ்தூ வினிபிஸ்தூ உன்னா நிஜானிக்கு ஸ்தூல சூக்ஷ்ம விசாரணை கனக சேசினட்லைத்தே ஆ மூடு ஒக்கட்டே. ஸ்ரீராமச்சந்திர பிரபு அரண்யவாசானிக்கு வெளினப்புடு நிஜானிக்கு ஆயன தொலினாளலோ சேசினட்டுவண்டி திவ்யமைனட்டுவண்டி லீல அகல்யா சாப விமோச்சனம். அபுரூபமைனட்டுவண்டி மகிம சிவதனுர்பங்க சன்னிவேசம். அனுகிரகம் சர்வ சிருஷ்டிலோ உன்னட்டுவண்டி தௌஷ்டியான்னி காலுஷ்யான்னி நிவாரண சேசி அகங்கரிஞ்சு மதோன்மத்துலைன வாரந்தரினி அணச்சி தர்மசம்ஸ்தாபன சேசி தர்மானுகிரகங்க தர்ம நிகிரகங்க தர்ம விக்கிரகங்க சாகிந்தி ராமாவதாரம். அய்தே ராமுடு மாயாமானுஷ வேஷதாரி, மானவுடுகா உண்டட்டானிக்கு மானவுடுக்கு பரிமிதமைனட்டுவண்டி கொன்னி விதானாலுக்கு லோபடி பிரகிருதிக்கு லோபடி சஞ்சாரம் செய்யாலனி நிர்ணயிச்சுக்கொனி வச்சின காரணங்க ராமாவதாரம் அந்தா மாயாமானுஷ வேஷம். சாமானிய மானவுடு வலே பொந்தாடு பொகொட்டுக்குனாடு விலபிஞ்சாடு ஆசீர்வதிஞ்சாடு ரக்ஷிஞ்சாடு சிக்ஷிஞ்சாடு அநேக ரகாலுகா சாமானிய மானவுடு யொக்க ஜீவனம் எட்லா உன்னதோ ராம அயனமந்தா அட்லா சாகிந்தி. காணி எக்கடா தர்ம விருத்தமைனட்டுவண்டி ஆலோசனை காணி தர்ம விருத்தமைனட்டுவண்டி சரிய காணி தர்ம விருத்தமைனட்டுவண்டி ஏ சன்னிவேசமு லேக்குண்டா த்ரேதாயுகம்லோ ஸ்ரீமத் ராமாயணமந்தா கூட அண்டே ராம கத அந்தா கூட பரிபூர்ணமைனட்டுவண்டி ஒக யோகஸ்தித்திலோ சஞ்சாரம் சேசிந்தி. அய்தே காலானுகுணங்க யுக பிரபாவஞ்சேத துவாபரயுகம்லோ அதே சைத்தன்யம் ஸ்ரீகிருஷ்ண பரமாத்மகா வச்சினப்புடு బాలకృష్ణుడైనాడు, యవ్వన కృష్ణుడైనాడు, ప్రౌఢకృష్ణుడైనాడు, యోగీశ్వర కృష్ణుడైనాడు. రాబోయే కలియుగానికి లీలామానుష విగ్రహ స్వరూపంగా, యోగీశ్వర స్వరూపంగా భగవద్గీతని ఉపదేశనం చేశాడు. అంటే రామాయణములో ఉన్నటువంటి రాముడంతా మాయామానుష విగ్రహమైతే, కృష్ణావతారమంతా కూడా లీలామానుష విగ్రహం. లీల అంటే లీనం చేసుకొని లయం చేయటం. ఏ రకంగా తనలో లీనం చేసుకొని సర్వ జగత్తుని లయం చేసుకునేటువంటి ఒక విధానం ఇది. లీల నిజానికి ఒక విభూతి. మరి మహిమ అంటే అది ఒక స్థితి. సామాన్య మానవుడు బయట నుంచి చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మహిమలుగా, అసంబద్ధంగా, అసహేతుకంగా, అర్థం కానట్లుగా, మానవుడి యొక్క మేధ అందుకోలేనంత స్థితిలో ఉన్న కారణంగా ఇది నమ్మదగినదేనా అని ప్రశ్న వేసుకొని జవాబు దొరికేదాకా అవిశ్రాంతంగా ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్యం నుంచి చిట్ట చివరి మహాభినిష్క్రమణం వరకు సాగిందంతా లీలాకాండే. అయితే ఈ లీల ఎందుకు చేయాలి? ధర్మవర్తనుడైనటువంటి మానవుడికి లీల అక్కరలేదు. అధర్మ ప్రవర్తనుడైనటువంటి జీవుడికి పరమాత్మ తన యొక్క శక్తిని, తనలో ఉన్నటువంటి సమస్త శక్తులని పరిచయం చేయటానికి, ఇదిగో పరమేశ్వరుడు దేనినైనా సృష్టించగలడు, దేనినైనా లయం చేయగలడు, కానీ రాముడైనా కృష్ణుడైనా మరెవరైనా మానవ దేహాన్ని మాత్రమే తీసుకుని ఈ జగత్తులోకి రావాలి. ఎందుకంటే అన్ని జన్మలలోనూ ఉత్తమోత్తమమైనటువంటి జన్మ, ఉత్కృష్టమైన జన్మ, సమున్నతమైనటువంటి జన్మ మానవ జన్మ కనుక. అంతేకాదు మానవ జన్మలోనే అనేకమైనటువంటి పరమార్థాలు సాధించుకోగలడు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారమంతా లీలావైభవంగా సాగింది. ద్వాపర ముగిసింది, కలియుగం ప్రారంభమైంది. కలియుగంలో ప్రధానంగా దత్తావతారాలలో ప్రప్రథమ పూర్ణ దత్తావతారం శిరిడీ బాబా. ఆ తర్వాత భగవాన్ సత్యసాయి. ఈ రోజున ఏ పరమ పురుషుణ్ణి గురించి మనమందరం కూర్చొని విచారణ చేస్తున్నామో ఆ పరమ పురుషుడి యొక్క ప్రాదుర్భావం అంతా నాలుగు యుగాల సమ్మేళనంగా ఒక్కటిగా రూపొంది ఇక్కడికి వచ్చింది. రూపొందింది కానీ భౌతికమైనటువంటి దేహంలోనే ఉన్నది. అయితే దీనిలో విచారణ చేసినప్పుడు భగవాన్ సత్యసాయి జీవితం అంతా ఈ క్షణం వరకు మహిమాకాండగానే సాగలేదు. లీలాకాండగా సాగింది, మహిమాకాండగా సాగింది, సామాజిక చైతన్య స్ఫూర్తిగా సాగింది. సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అసమానతలు, దానిని శాసిస్తున్న, దానిలో జీవిస్తున్నటువంటి అనేక మంది జీవుల యొక్క డొల్లతనాలు, కోకొల్లలుగా ఉన్నప్పుడు వీటన్నింటినీ ఒక సమస్థానంలో తీసుకురావటానికి పరమాత్మయందు నిరంతరమైనటువంటి ఒక అనురక్తి, ఒక ఆరాధన కలగటానికి, పరమాత్మ శక్తి యందు ఒక విశ్వాసం కలగటానికి 84 సంవత్సరాల భగవాన్ సత్యసాయి అధ్యాత్మ చరిత్ర ఒక నిలువుటద్దం. ఏం చేశారు బాబా? మహిమ చూపించారు. తన ఆవరణంలోకి సాధకుడైన వాణ్ణి, యోగ్యుడైనటువంటి వాణ్ణి, పరిపక్వతకు సిద్ధంగా ఉన్నవాణ్ణి, శుద్ధుడైనటువంటి వాణ్ణి కేవలము మహిమ ద్వారా ఆకర్షించారు. ఆకర్షించి ఆశాంతము మహిమలే చేయలేదు, ఆశాంతము లీలలే చేయలేదు. ఒక్కొక్క వ్యక్తిలో, ఒక్కొక్క సాధకుడిలో లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి చీకటి కోణాల అన్నింటినీ సమసింపజేసి జ్ఞానము చేత, యోగము చేత, భావన చేత, భక్తి చేత, సేవ చేత, ప్రేమ చేత, శాంతి చేత మానవుడు ఎంత దివ్యుడో, ఎంత పూర్ణుడో, ఎంత వైభవంగా ఈ జీవితాన్ని కొనసాగించవచ్చునో పరమాత్మ సాయి ఇన్నాళ్లుగా మనకు బోధిస్తూ వచ్చారు. అయితే పరమాత్మ సాయి అన్ని అవతారాల కంటే ప్రత్యేకమైనది, విశిష్టమైనది, భిన్నమైనది, చిత్రాతి చిత్రమైనటువంటి అవతారం ఇది. ఎందుకని ఇది చిత్రమైనదంటే, చిత్రావతి నదీ తీరంలో అది వచ్చింది కనుక ఒకటి, చిత్ర విచిత్రమైనటువంటి రీతులలో బోధనాకృతి సాగించింది కనుక. అంతేకాదు మానవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటానికి, తన లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గాలను జయించటానికి, తనలో ఉన్నటువంటి షడైశ్వర్య సంపదని అంతా కూడా సంపత్తిని సాధనామయం చేసుకుని ఒక శక్తివంతమైనటువంటి దివ్య స్వరూపుడుగా వెలిగిపోవటానగలిగినటువంటి అన్ని మార్గాలని ధర్మబద్ధంగా తెరచి పరచి ఈ జగత్తుకి ఆవిష్కృతం చేశారు స్వామి. అంతేకాదు వేదాలలోని సారము, ఉపనిషత్సారము, ప్రస్థానత్రయము, 18 పురాణాలలో ఉన్నటువంటి సారమంతా సారభూతం చేసి మానవుడికి సేవ, ప్రేమ అనేటువంటి రెండు సాధనా యోగాలని, సాధనా మార్గాలని బాబా ప్రతిపాదనం చేశారు. ఇందులో ప్రధానంగా షడైశ్వర్యాలు చాలా ఉత్తమోత్తమమైనవి. ధర్మం ఉండాలి, అర్థం ఉండాలి, ధర్మంతో కూడిన అర్థం ఉండాలి, కీర్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, సంపద ఉండాలి. ఈ ఆరు ఐశ్వర్యాలు మానవుడు ఎప్పుడైతే తనలోనే ఉన్నాయి, వాటిని బహిర్గతం గనక చేసి సమాజహితం గనక చేసినట్లయితే అధోజగత్ సహోదరులందరికీ ఆర్థిక పారమార్థిక స్థితులలో పరమార్థంలో నుంచి యథార్థంలోకి ఒక ప్రస్థానం చేయటానికి అనువైనటువంటి ఒక ఆధ్యాత్మిక భూమికని, ఒక కురుక్షేత్రాన్ని, ఒక కర్మక్షేత్రాన్ని, ఒక ధర్మక్షేత్రాన్ని, పుట్టపర్తిని పుణ్యక్షేత్రంగా భగవాన్ తీర్చిదిద్దారు. చాలా ఉత్తమోత్తమమైనటువంటి సనూతనమైన సనాతనమైనటువంటి వేదిక పుట్టపర్తి. అక్కడ అధిష్టాన దైవము పూర్ణ పురుషుడైనటువంటి భగవాన్ సత్యసాయి వారు మానవుడు తనను తాను పోగొట్టుకోకుండా తనను తాను నిర్మించుకుంటూ అనుక్షణము పునర్నిర్మాణం చేసుకుంటూ సర్వ జగత్తుకి ఎంత సహాయకారిగా ఉండవచ్చునో, సర్వ జగత్తులో ధర్మబద్ధాన్ని ఎట్లా ప్రతిపాదించవచ్చునో, ఏ రకంగా మానవుడు ఉత్తీర్ణుడు కావచ్చునో అనేక రకాలుగా, అనేక పాయలుగా, అనేక రీతులలో, అనేక స్థాయిలలో విచారణ చేస్తూ బోధిస్తూ మానవుణ్ణి ఆ దారిలో నడిపిస్తూ ధర్మవర్తనులైనటువంటి ఒక జీవన విధానాన్ని కేవలము ఆంధ్రదేశానికి, ఆపై కేవలము భారతదేశానికే కాక సుమారు 180 దేశాలలో ఈ దివ్య ప్రభా సంపన్నమైనటువంటి ఒక ఆధ్యాత్మిక రాచబాటను నిర్మాణం చేశారు బాబా. ఏ సగటు మానవుడి జీవితంలోనైనా 84 సంవత్సరాలు ఒక లెక్కలు ఉన్నటువంటిది కాదు. ఎందుకంటే 68 సంవత్సరాలు, 80 సంవత్సరాలు జీవించిన సామాన్య సాధారణ మానవుడు ఎవరూ చేయలేనన్నటువంటి అత్యుత్తమమైనటువంటి పనులు, అన్ని సమాజహితమైనటువంటి పనులు స్వామి చేసినందువలననే పరిపూర్ణమైనటువంటి శాంతిధామంగా సర్వసృష్టిని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో ఈరోజు 180 దేశాలలో ఉన్న భక్తులే కాదు, 180 దేశాలలో ఉన్న మేధావులు, చదువుకున్నవారు, చదువు లేనివారు, సమస్తమైనటువంటి జీవరాశులు కూడా భగవాన్ సత్యసాయి యొక్క దివ్య పాదముల దగ్గరకు రావటానికి ఒక పూర్ణ ప్రయత్నం చేసేటువంటి ఒక మహాసన్మంగళ వేళ ఇది. ఇది ఒక యోగకాలం, ఇది ఒక యాగకాలం. ఎందుకంటే ఆగం పోతే గానీ యాగం రాదు, ఆగయాగాలు పోతే తప్ప యోగం రాదు. అందుకనే ప్రధానంగా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క అంశ తీసుకుని వస్తే భగవాన్ సత్యసాయి విభూతి యోగాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చారు. పరమము చరమము అయినటువంటి ఒక విభూతిని ఈ సర్వసృష్టికి ఇవ్వటానికి పరమేశ్వరుడైనటువంటి సాయి సంకల్పం చేశారు. ఏమిటి ఈ విభూతి? ఆర్తులకు ఇది రక్షణ. శారీరకమైనటువంటి రోగం ఉన్నట్లయితే దాని నుంచి కాపాడేటువంటి ఒకనొక శక్తివంతమైనటువంటి సాధన. దేహరోగానికి, జాడ్యానికి సంబంధించి ఉంది ఒక ఎత్తు అయితే, భవరోగానికి సంబంధించింది మరొక ఎత్తు. మళ్ళీ జన్మ రానటువంటి ఒకనొక విభూతి స్థాయికి సాధకుణ్ణి చేరుకోమని పదే పదే బాబా విభూతి సృష్టి చేయటం, విభూతి ఇవ్వటం ఇవన్నీ చేస్తూ వచ్చారు. అయితే సామాన్య మానవుడు, కేవలము శాస్త్ర విజ్ఞానాన్ని ఆధారం చేసుకున్నవాడు, హేతుబద్ధంగా తనదైనటువంటి మనస్సుతో ఆలోచించేటువంటి వాడికి ఇది అర్థం కాదు. ఎందుకంటే విజ్ఞాని అయినటువంటి వాడు శాస్త్రజ్ఞానాన్ని పెడగా జ్ఞానాన్ని పరంగా చూస్తాడు. ఈ రెండింటినీ సమన్వయం చేయమంటున్నారు బాబా. విజ్ఞానము జ్ఞానము రెండుగా కనిపిస్తున్నటువంటి విభూతి రేఖలే. ఈ విభూతి రేఖల రెండింటినీ సమన్వయం చేసినప్పుడు సైన్స్ ద్వారా స్పిరిచువాలిటీని, స్పిరిచువాలిటీ ద్వారా సైన్స్ని రెండూ సమన్వయం గనక చేయగలిగితే మానవ జీవితంలో శాంతి దానంతట అదే నెలకొంటుంది అనేది స్వామి ఈ జగత్తుకి ప్రతిపాదించినటువంటి ఒక వినూత్న స్థితి. అయితే ఎలా సాధించారు దీన్ని? ఈ విభూతి అంటే ఏమిటి? ఇది పరమార్థం. మానవ జీవితానికి కొలికి పూస పరమార్థము ఏది అంటే తన్ను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళటమే, నేను దేహాన్ని మాత్రమే కాదు నేను ఆత్మనన్న భావనలో నిలకడ చెందటమే పరమార్థం గనక బాబా అందరికీ అనుగ్రహించేటువంటి విభూతి పరమార్థము. పూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం వైపు నడిపించేది. ఏ వస్తువైనా నిరంతరము పరిణామశీలంగా ఉంటుంది, పరిణామ సహంగా ఉంటుంది, మార్పు చెంది చెంది మరణిస్తుంది, ఇక మళ్ళీ మార్పు చెంది పునః రావటానికి వీలులేని ఒకనొక విభూతి స్థాయికి వెళ్ళమంటున్నారు. అంటే జన్మరాహిత్యాన్ని ఇప్పుడే ఇక్కడే సాధించుకోమంటున్నారు. అంతేకాదు దీనిలో అనేక కర్మలన్నీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధమైపోగా మిగిలినటువంటిది ఒట్టిది ఊది అయినట్లయితే విభుడు ఇచ్చాడు గనక అది విభూది అయింది. విభూతి ఎందుకైనదంటే అది ఏ ఎట్టి పరిస్థితులలోనూ మళ్ళీ తిరిగి రాని మరలి రానటువంటి ఒక జన్మ స్థితి గనక విభూతిని పరమాత్మ ఈ జగత్తుకు అందించారు. దీనిలో అణిమాది సిద్ధులు దాని నిండా దాగి ఉన్నాయి. విభూతి నిండా అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, వశి, ఆ తర్వాత కైవల్య సిద్ధి. మానవుడు ఎక్కడ ప్రారంభించాడో చిట్ట చివరికి కైవల్యం పొందాలి. కైవల్యము అంటే వైకల్యం లేనటువంటి స్థితి. వాసనారాహిత్యంతో కూడినటువంటి జీవుడు ఎక్కడ నుంచి ప్రారంభమైనాడో ఒక మహిమతో ప్రారంభమై ఒక లీలతో ఆకర్షితుడై మహిమతో లీలతో ప్రభావితుడై సుసంపన్నమైనటువంటి ఒక ఆధ్యాత్మిక భూమికిని సంతరించుకొని తన జీవన విధానాన్ని తానే నిర్మాణం చేసుకొని తనను తాను సంస్కరించుకుంటూ తన తోటి వారందరినీ సంస్కరించుకుంటూ వెళ్ళి నేను స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మాత్రమే కాదు, మనోబుద్ధి చిత్తి అహంకారములు మాత్రమే కాదు, నేను కూడా అమృతస్య పుత్రాహ, అమరలోకం నుంచి పరమాత్మ వలె ఈ జగత్తులోకి నేను వచ్చాను, నేను వచ్చి ఏం చేస్తున్నాను, అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలయ్యే యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితము, నారాయణుణ్ణి అన్వేషించటానికి ఉత్తమోత్తమమైనటువంటి ఈ జీవితాన్ని నేను పొందాను గనక ఆ నారాయణుణ్ణి బయట వెతికి వెతికి ఎక్కడా దొరక్క చిట్ట చివరకు మనస్సుని స్థిమితపరచుకొని లీనం చేసుకొని లయం చేసుకొని లీలామాత్రంగా గనక జీవన విధానం గనక సాగించినట్లయితే ఆ పరమాత్మ లోపలే ఉన్నాడన్న భావన కలగటమే కైవల్యం. ఇక్కడ ఉండగానే మోహము క్షయమైతే అది మోక్షమవుతున్నది. అంతేగాని మోక్షం మరణానంతర స్థితి కాదు. మానవుడు జీవించి ఉండగానే ఆనందస్వరూపుడుగా శాంత స్వభావుడుగా పరమోత్కృష్టమైన జీవన విధానం సాగించేటువంటి ఒక ద్రష్టగా ఒక యోగిగా తన జీవితాన్ని తాను కొనసాగించాలి. పరమాత్మ సాయి ఈ లీలా కైవల్య విభూతిలో ఈ విభూతిని కేవలము సంకేతంగా ఇస్తున్నారు. అంతేకాదు ఆదివ్యాధులు, బాధలు, మానసిక వ్యాధులు అనేక వాటికి ఇది సమాధానమై మన ముందు అనేకమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి, అనేక సందర్భాలున్నాయి. అన్ని సందర్భాలలోనూ సత్యం మాత్రం ఒక్కటే, పరమేశ్వరుడు విభూతి ద్వారా నీకు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడా? దానిని దేనికై వాడుకోబోతున్నావు? మళ్ళీ ప్రాపంచికమైన సంపాదన కోసమా? కాదు కాదు, నిన్ను నీవు ఉద్ధరించుకునేటువంటి, నిన్ను నీవు ఎరిగేటువంటి, నిన్ను నీవు తెలుసుకునేటువంటి, నిన్ను నీవు చూసుకోగలిగినటువంటి పూర్ణ అద్వైత సాధనలోకి ప్రయాణం చేయటానికే ఈ విభూతి మంత్రాన్ని, ఈ విభూతి పదార్థాన్ని పరమాత్మ పారమార్థికంగా మనకు అనుగ్రహిస్తున్నారు. ఆత్మను ఎరగాలి, లీలను అనుభవించాలి, మహిమను ఆనందించాలి, కానీ ఈ అన్నీ కలిసి అనుగ్రహం వైపు దారితీయాలి. అనుగ్రహం ఎవరిస్తారు? ఇచ్చేది కాదు. అనుగ్రహానికి అర్హతను సంపాదించాలి. మానవుడు మనిషి, మనీషి కావాలి, మనీషి ఋషి కావాలి, ఋషి మహర్షి కావాలి, మహర్షి బ్రహ్మర్షి కావాలి. అంటే సర్వ జగత్తు బ్రాహ్మీమయమని, బ్రహ్మము కంటే అన్యమైన మరొక వస్తువు లేదని, సమస్త బ్రాహ్మీమయమైనటువంటి ఈ జగత్తులో నేను కూడా బ్రహ్మమునే అనేటువంటి స్థాయికి రమ్మంటున్నారు భగవాన్ బాబా. అందుకే త్వమేవాహం న సంశయః, నువ్వు నీకు నాకు తేడా లేదన్న దానిని ఆధునిక మానవుడు అర్థమయ్యే రీతిలో, చేసుకోగలిగిన రీతిలో, అనుభవించవలసినటువంటి రీతిలో యు ఆర్ మీ ఐ ఆమ్ యు అంటున్నారు బాబా. నీలోనూ దేవుడున్నాడు ఎరుకలోకిరా, నీలో భగవంతుడే గనక ఉన్నాడని నీకు అర్థమైనట్లయితే నీవు ఎలా ప్రవర్తించాలి? భగవంతుడి వలె ప్రవర్తించాలి, భగవంతుడి వలె కరుణని జాలువార్చాలి. ఈ ప్రపంచానికి నీవు అన్ని వేళలా అందుబాటులో ఉండాలి. నిన్ను నీవు పోగొట్టుకుంటూనే సమస్తాన్ని సృష్టించగలిగినటువంటి ఒక మహోత్తమమైనటువంటి జీవుడుగా సార్థకత చెందినట్లయితే, జీవప్రజ్ఞ దైవప్రజ్ఞ రెండూ కలిసినప్పుడు ఈ సమాజానికి, ఈ దేశానికి, ప్రపంచానికి, ఈ సర్వ సృష్టికి కూడా అది ఆనంద సంధాయకమవుతుంది, అది ఆనంద రసతుందిల స్థాయికి వెళుతుందంటున్నారు భగవాన్. అందుకనే ఆయన విద్యా వైద్య రంగాల అన్నింటినీ కూడా చక్కగా సమన్వయం చేసి ఒక ఇంజనీరు కావటం, ఒక డాక్టర్ కావటం, ఒక యాక్టర్ కావటం, లేదా ఒక టీచర్ కావటం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ దీనిలో పూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని, పరసనా డివినిటీ కనుక లేకపోయినట్లయితే ఆ డివినిటీ లేనివాడు కేవలం ఒక ఇంజనీర్గా మాత్రమే ఉంటాడు, ఒక డాక్టర్గా మాత్రమే ఉంటాడు. దివ్యమైనటువంటి మానవీయమైనటువంటి కరుణని ఈ జగత్తు గనక అందించకపోయినట్లయితే ఈ ప్రజ్ఞలన్నీ కూడా వృధా అవుతాయని చెప్తూ భగవాన్ బాబా దేవుడా కాదా అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, అరయ సత్యసాయి దేవుడే అయినతో ఆయన మానవీయతకు అంజలింతు, అరయ సత్యసాయి నరమాత్రుడైన చో ఆయన దివ్య గరిమకు అంజలింతు అన్నాడు ఒక మహాకవి. అంటే ఆయన గనక దైవం అయినట్లయితే ఆ దైవం నాకు రోజూ కనపడుతున్నాడు, ఆ దైవం నాతో మాట్లాడుతున్నాడు, ఆ దైవం నన్ను సరైనటువంటి మార్గంలో నడవమని చెప్తున్నాడు, బోధిస్తున్నాడు, ఎక్కడికక్కడ శిక్షణ ఇస్తున్నాడు. కనుక ఆ దివ్యత్వంలో ఉన్నటువంటి మానవత్వానికి నేను నమస్కారం చేస్తున్నాను. ఎన్నెన్ని కష్టాలు, ఎన్ని నిష్ఠూరాలు, మానవుడి యాతనలు, సంక్లిష్టమైనటువంటి అన్ని పరిస్థితుల నుంచి పరమాత్మ బయటకు పడివేస్తున్నటువంటి కారణంగా, మానవీయమైనటువంటి ఒక మహాకోణం ఆవిష్కృతమైన కారణంగా దివ్యుడైనటువంటి పరంధాముడైన పరమాత్మకి నేను నమస్కారం చేస్తున్నా. అవేం లేదయ్యా, ఆయన కేవలము నరమాత్రుడే, మనబోటివాడే అని గనక అనుకున్నట్లయితే, నరమాత్రుడే గనకైతే 84 సంవత్సరాల అధ్యాత్మ చరిత్రను ఒక్కసారి గమనించినట్లయితే, ఎక్కడ పుట్టపర్తి, పుట్టలు పాములు తప్ప ఇళ్ళు తక్కువ, పుట్టలు ఎక్కువ, మనుషులు తక్కువ, పాములు ఎక్కువ, నీటి చుక్క లేనటువంటి ప్రదేశాన్ని పరమాత్మ ఎంచుకున్నాడు. రాముడు కూడా అయోధ్యలో జన్మ ఎత్తిన అరణ్యానికి వెళ్ళటానికే సిద్ధపడ్డాడు. కారాగారంలో జన్మ ఎత్తిన పరమాత్మ సర్వ జగత్తులోకి వచ్చాడు సాలోక్య సామీప్య సాన్నిధ్య సాయుధ్యాలు అనుగ్రహించటానికి. అట్లాగే భగవాన్ సత్యసాయి లోకంలో ఉన్నటువంటి సర్వ మతాలని కూడా సమన్వయం చేస్తున్నటువంటి మహావిభూతి యోగము. భగవాన్ సత్యసాయి యొక్క దివ్య చరిత్రే ఒక లీలా కైవల్య విభూతి. ఏం చేయాలి మానవుడు, ఆయన దేవుడే, మనం ఏం చేయాలి? ఆ దివ్యత్వంలో నుంచి 8th స్టాండర్డ్ కూడా పాస్ కానటువంటి భగవాన్ సత్యసాయి ప్రపంచ చరిత్రలో ఒక అత్యున్నతమైనటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయర్ లెర్నింగ్ ప్రారంభించినప్పుడు, ఉత్తమ మానవుడు ఎట్లా తయారు కావాలి, దేని వలన, ఏది తెలుసుకున్నందువలన మానవత్వం పరిమళిస్తుందో, విద్యా విధానం ద్వారా కరుణ ఎట్లా ప్రవహించవలసి ఉన్నదో, వైద్య విధానం ద్వారా, సమాజమైనటువంటి సేవ ద్వారా పరమేశ్వరుడు తన సర్వశక్తులని కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇస్తూ తనదైనటువంటి ఆ దివ్య భావనాసీమని మహావిస్తృత పరుస్తూ అనేక క్షేత్రాలని పరవశం చేస్తూ వెళుతున్నారు. ఆ అవతారంలో, ఆ భాగంలో మనం కూడా 2 అంగుళాలు 2 అడుగులు వేయటానికి జన్మ ఎత్తాం. ఒక సమకాలీనుడుగా, ఒక పరమాత్మకి సమకాలీనుడుగా పుట్టటమే ఒక యోగం. అందున వారు జన్మ తీసుకున్నటువంటి ఆంధ్రదేశంలో పుట్టడం 2వ యోగం, ఆ పరమాత్మని దైహికంగా చూడటం 3వ యోగం, చూసి ఆయన పరమాత్మే అని నమ్మగలగటం 4వ యోగం, పరమాత్మే అని నమ్మిన తర్వాత దారుణ నడవటం 5వ యోగం. కనుక మహావిస్తృతమైనటువంటి ఒక సాగర సదృశమైనటువంటి పరమాత్మని సంసార సదృశమైనటువంటి జీవుడు కొలవలేడు, తలచలేడు, అనుకోలేడు. గనక ఏం చెయ్యాలి, అనుభవించాలి, అనుభవించిన దానిని నిష్ఠగా ఆచరించాలి. సర్వమానవులు కూడా సమస్తమైనటువంటి శాంతి కాముకులుగా, శాంతి ప్రియులుగా, శాంత పుంభావులుగా జీవించేటువంటి ఒక దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పరమాత్మ సాయి మనందరిపై నిండుగా దండిగా తన అనుగ్రహాన్ని మహామృత వృష్టి వలె కురిపించుగాక అని భగవాన్ సత్యసాయిని ప్రార్థిస్తూ, ఆయన ద్విజుడు కాడు, పుట్టినవాడు కాదు, ఎవరయ్యా అజుడు, జన్మ లేనివాడు, జన్మ ఎత్తినట్టుగా వచ్చినవాడు, వైదిక సాంప్రదాయంలో ఉన్న అనేక అవతారాలలో శిరోమాణిక్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మహావతారి భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ, ఈ దివ్యమైనటువంటి ఈ మహాపుణ్యకాలాన పరమేశ్వరుడైనటువంటి స్వామి సమస్త మానవాళిని, 14 భువనాలలో ఉన్నటువంటి సమస్త జీవరాశులని ఆత్మవైపు ప్రస్థానం చేసే దిశగా, వడివడిగా అడుగులు వేసేటువంటి ఒక దశగా ఆశీర్వదించవలసిందిగా భగవాన్ని ప్రార్థిస్తున్నాను. సాయిరాం.